าที่คนเดียวเลยนี่นี่เรื่องนี้มันเป็นนี่นี่ประชาชนจะกันกูนั่งเล่นกันเชื่อล็อกการ์ดแอมพ์ก็ยังต้องมาชี้จรวดนี่อาบน้ำนี่ก็มันเป็นนี่ไอ้ชั้นที่มันเป็นล็อกการ์ดก็ยังมาชี้จรวดนี่นี่ก็มีเรื่องนี้เสร็จอะไรนี่เสร็จนี่นี่เรื่องนี้มันเป็นนี่ชิมล็อกมันเป็นคุณก็มันเป็นมันเป็นกระหึ่มโตกันกันมาอันเป็นสมัยก่อนที่มันต้องมีเรื่องจรวดแต่อาจจะยังไม่พ้นปัญญาเลยก็ยังทำไม่ได้เดี๋ยวที่มันมีนู่นอันนั้นก็เดี๋ยวที่มันตัวที่ยังทำไม่ได้ที่ตาดักชิมพ้นทั้งโลกอาทำไม่ได้นู่นอันนั้นอันนี้นี่พอกันทุกคนบาลานซ์ชิปช่วยกันดูคนเดียวกันนั่นที่พอกันทุกคนทั้งกันเลยพอจะพอกันทุกคนเดียวกันได้ช่วยกันดูคนเดียวกันนั่นบางคนอะไรนี่เราเกิดขึ้นได้เดี๋ยวนี้มาสักชิ้นก็ตัวมันఓ తాడి చూసి పాము అనుకుంటాం నిజం దగ్గర పాము ఉంటే పాము లేదు మన తలంపులో ఉన్న పాము ఓ తాడి చూసి పాము అనుకుంటాం పాము అనుకున్నప్పుడు మనకి ఏం వస్తుంది భయం వస్తుంది కానీ అక్కడ పాము ఉందే పాము లేదు మన తలంపులో ఉందంటే పాము ఓ టార్చ్ లైట్ వేస్తే ఓ టార్చ్ లైట్ తెచ్చి అక్కడ బాగా పరిశీలనగా చూసామనుకోండి ఏమేం తెలుస్తుంది అక్కడ అసలు పాము ఏమీ లేదు ఒనిది తాడే అని తెలుస్తుంది అలాగే అది మీకు స్వరూపం అనుభవంలోకి వచ్చాక అది నిజంగానే ఏమీ లేదు అని తెలుస్తుంది అది ఉందనుకుంటున్నాం కాబట్టి పోగొట్టుకోమని పోగొట్టుకోమని చెప్తున్నారు కానీ అసలు ఏమీ లేదు ఉంటే కదా పోగొట్టుకోవడానికి ఆ పాముని చంపేయడానికి అక్కడ తాడు ఊకే పాము కింద కనిపిస్తాను కానీ అక్కడ పాము లేదు పాము ఉంటే కదండి మళ్ళీ చంపడానికి మీకు తాడు తాడుగా కనిపిస్తే పాము ఎక్కడ ఉంది అలాగే చైతన్యం చైతన్యంగా కనిపిస్తే బ్రహ్మం బ్రహ్మంగా కనిపిస్తే ఉన్న వస్తువు హృదయంలోని వస్తువు ఉన్నదగా ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమైతే అసలు దొంగనైనా నిజానైనా లేనే లేదు ఇంకా పోగొట్టుకునేదేమంటారు చివరి రోజులు ఆ మొక్క చెప్పేసి శరీరం విడిచిపెట్టారు ఆ జీవుడు అనేది వాడు లేడు ఇక జీవ లక్షణాలు ఉన్నవాడని జీవుడు ఉన్నట్టు అనిపిస్తాం దేవుడు దేవుడు అంటే ఏమో లేదు ఆ జీవత్వం పోతే మీరే దేవుడు అంటే జీవత్వం మనం విడిచిపెట్టలేకపోతున్నాం కానీ దాన్ని భరించడం చాలా కష్టం అది మీరు సాధన చేసి ఆ జీవత్వాన్ని కనుక తొలగించుకుంటే మీరు దేవుణ్ణి చూడటం కాదు మీరే దేవుడు అవుతారు దేవుడు అవుతాయి అంటే దేవుడి యొక్క స్వరూపాన్ని మీరు పొందుతారు అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే నేను ధ్యానం చేసినప్పుడు బాగానే ఉంటుంది ఆ ధ్యానం ముగించిన తర్వాత నాకు దేహంతో తాదాత్యం వచ్చేస్తుంది అని అతని ప్రశ్న అది సహజమే సంభవమే అది దేహం పూజ గదిలో ఉన్నప్పుడు మనం ఒకలాగా ఉంటాం పూజ గదిలో నుంచి బయటకు వచ్చాక ఒకలాగా ఉంటాం జపం జపం చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది మన మనస్సు మామూలుగా లోక వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది లోకల అది మన మనస్సు తెలుస్తూ ఉంటుంది కదా కానీ అలాగే మీరు కంగారు పడక్కర్లేదు అరే ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తున్నారనుకోండి భగవాన్ హృదయం ఏంటంటే అసలు మిమ్మల్ని ప్రపంచాన్ని ఎవరు చూడమన్నారని చెప్తారు ఆయన అది నాడేది ఇప్పుడు ఏదైనా ప్రశ్న అడిగాడు గారు చెప్తున్నారు కానీ భగవాన్ ఏం చెప్తే అసలు ప్రపంచాన్ని మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు మీ పని మీరు చేసుకోండి అది ప్రపంచం లేదు ఉన్నదంటే మీ లోపల మీ బయట లోపల వైకుంఠంలో కైలాసంలో ఇతర లోకాల్లో పైలోకాల్లో కింద లోకాల్లో మొత్తం ఖగోళం అంతా కూడా ఉన్నది ఒక్కటంటే ఒక్కటే వస్తువు అది ఉందా అని భగవాన్ అడిగితే ఉన్నదే అది అనేవారు ఆ ప్రజెంటేషన్ చూడండి సబ్జెక్ట్ సాహిత్యం ఆ టెక్నిక్ చెప్పే పద్ధతిలో ముచ్చటం ముద్దుగా చెప్పడం చూడండి ఎవరైనా వస్తువు ఉన్నదా అంటే భగవాన్ ఎవరైనాంటే ఇంకోటి లేదని ఆయన చెప్పకుండా ఉన్నది అది ఉన్నదే అంటే ఇంకేమీ లేదని ఉన్నదది లోపల ఉన్నదది బయట ఉన్నదది పైన ఉన్నదది కింద ఉన్నది కుడి వైపునది ఎడం వైపునది ఇతర ఒకళ్ళు కూడా అంతటా వ్యాపించినది వస్తువు అదే కానీ ఉన్నది అదే నీకు ఎలా కనిపిస్తుంది ఉన్నది ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది నేను వేరనుకుంటున్నావు లోకలు వేరనుకుంటున్నావు దేవుడు వేరనుకుంటున్నావు వైకుంఠం వేరనుకుంటున్నావు కైలాసం వేరనుకుంటున్నావు ఇన్ని భేదాలు తీసుకొచ్చి ఇంత అల్లరి తీసుకొచ్చి ఇంత అశాంతి తీసుకొచ్చి ఇంత అరిష్టాలు తీసుకొచ్చి జీవుడికి ఇంత క్షోభ తీసుకొచ్చేది ఏమీ కాదు ఈ దేహంతో తాదాక్ష్యంపుండే ఆ మొదటి తలం ఎంత క్షోభ తీసుకొస్తుందో చూడండి మూడు వేరు ఇతరుల వేరు అనే భావన తీసుకొచ్చేది ఆ భేద బుద్ధి తీసుకొచ్చేది ఉన్నది ఆ దేహంతో తాదాత్యం పొందే ఆ మొదటి తలంపుని తీసుకోవడం పక్కన పెట్టగలిగావా అంతటా ఉన్నది నీవే అనే సంగతి నీకు వ్యక్తం అవుతుంది ఎప్పుడో కాదు ఈ క్షణం ఇది లాజిక్ ఇక్కడ అహంకారం అంటే ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతుందో ఆ తలంపు అహంకారం నీ సాధన దాని మీద గురిపెట్టు నీ సాధన దాని మీద గురిపెట్టు. దాని మీద గురిపెట్టకుండా ఎంత చేసినా, ఎంత సాధన చేసినా ఎవరిని పుణ్యం వస్తే రావచ్చు కానీ అసలు సోన్న నీ సాధన అంతా అక్కడే గురిపెట్టు. దాన్ని తీసి పక్కన పెట్టగలిగితే ఈ లోపల ఉన్నది బయట ఉన్నది అంతటా ఉన్నది ఒక్కటే. ఒక్కటంటే ఒక్కటే. ఒకడవ్వవు నిన్ను మాయమనగించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. ఒకటంటే ఒకటనగా అనుభూయకు అప్పుడు వస్తుంది మాయజాలము. మర్మమేరికి మడుగు చేరని రమణదేవుడు. మాయజాలము అంటే మాయజాలము యొక్క మర్మము తెలిసిన వాడే మాయజాలము మర్మమేరికి మడుగు చేరని రమణదేవుడు. మాయజాలము మర్మము తెలిసిన వాడు అందులోంచి విడుదల పొందగలడు. అయితే మా ఎక్కడుందనుకుంటున్నాం, ఎక్కడో బయట ఉందనుకుంటున్నాం. మనం బయట లేదు అయ్యా, దేహంతో తాదాక్ష్యం పొందే తలంపులోనే మాయ ఉంది, మనస్సు ఉంది, అన్నీ ఉన్నాయా. దాన్ని తీసి పక్కన పెడితే ఇక్కడే నీకు నిర్వాణ సుఖం, ఆ నిర్వాణ స్థితి అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే. ధ్యానం చేస్తున్నానండి, ధ్యానం కాంచి లెగిసి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ దేహంతో తాదాక్ష్యం వచ్చేస్తుంది నాకు అని ఇక్కడ ప్రశ్న. అంతేమయ్యా, అలాగ వస్తూనే ఉంటుంది. అలాగ దేహంతో తాదాక్ష్యం వస్తే జపం చేసేవనకు అంటే జపం చేసినప్పుడు మనస్సు అణిగొంటుంది, ధ్యానం చేసినప్పుడు మనస్సు అణిగొంటుంది. మంచిది చేయటమే. ఆ మనస్సు మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. భగవాన్ చెప్తూ ఉంటారు, చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు కానీ అణిగిన పాము వల్ల ప్రమాదం ఉండాలి. అణిగిన పాము వల్ల ఎప్పటికైనా ప్రమాదం, చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు. ఆ మనస్సు అణిగిన మనస్సు మళ్ళీ బుసలు కొట్టే అవకాశం ఉందా? అంటే నువ్వు ఏం చేస్తా ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ ధ్యానం చేసేటప్పుడు మనస్సు అణిగుంటుంది, ధ్యానం విడిచిపెట్టగానే మనస్సు మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. అంటే నేను కంగారు పడకు, అభ్యాసం విడిచిపెట్టద్దు అయ్యా. అజ్ఞానం వేరుతో సహా నివసించే వరకు అభ్యాసం విడిచిపెట్టకు. మీరు లోపలకు చూసుకోవటం మానేసి ఇంకా లోకంకే చూడటం మొదలుపెట్టారా? మీరు ఇంకా అందులో కోటి జన్మల తర్వాత కూడా మీరు అందులో బయటకు రాలారు. ఇంకా మీరు సీక్రెట్ ఎక్కడుందంటే, ఆ మూలతలంపే దేహము నేననే మూలతలంపే లోకంగా కనిపిస్తాను. మీరు దీన్ని తీయలేదనుకోండి, లోకం కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆ సీక్రెట్ మీకు, ఆ టెక్నిక్ అర్థం అవ్వాలి మీకు. అదే మానవుడికి ఆనందం కావాలి, మానవుడికి శాంతి కావాలి, మానవుడికి సుఖం కావాలి. అది ఎక్కడ మీ హృదయంలో ఉందని మన మహర్షులు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, మహాత్ములు చెబుతున్నారు. అయితే అది మనకు అందటం లేదు. అందటానికి ఎవరో ఇతరుల కారణం కాదు. ఆ దేహంతో తాదాత్మ్యం పొందే మొదటి తలంపు, దాన్నే మన వేదాంత పరిభాషలో అహంకారమని, అవిద్య అని రకరకాలుగా, దానికి జీవుడని, మనస్సని రకరకాలుగా చెప్తారు. ఈ జీవుడికి భగవాన్ అంటారు అనేక తలంపులు కలిసి మనస్సు అని పెద్దలు చెబుతారు. మీకు అలా చెబుతారా? దేహంతో తాదాక్ష్యం పొందే తలంపుతో మీదో తలంపులు ఆధారపడి ఉన్నాయి. ఆ మొదటి తలంపు చేస్తే అసలు మిగతా తలంపులకు ఆస్కారం లేదు. అయితే నువ్వు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, మొదటి తలంపు మీద గురిపెట్టు. ఆ మొదటి తలంపు నశించదనుకో, నీకు లోకవాసం కూడా విడిచిపెట్టదు. ఆ మొదటి తలంపు ఎంతకాలం అయితే నశించదు అంతవరకు నువ్వు లోపలకు చూడలేవు, లోకమంటే చూస్తానంట. ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, మనకు దేహాభిమానం తగ్గించమని, దేహబుద్ధి తగ్గించమని దేవుణ్ణి ప్రార్థించాలి. అది మెయిన్. అసలు మనకు ప్రార్థన వల్ల శక్తి కలుగుతుంది, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దేవాలయంలోకి వెళ్ళి వారానికి ఒక రోజైనా మీకు సమీపమైన దేవాలయంలోకి వెళ్ళొచ్చు. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఏం ప్రార్థించాలంటే, మీరు ఆ దేహంతో తదాక్ష్యం పొంది, ఆ దేహాభిమానం, ఆ దేహబుద్ధి, ఆ శవబుద్ధి అది తొలగించమని ఈశ్వరుని ప్రార్థించాలి. ఈ ప్రార్థనకి ఫలం వస్తుంది, కానీ ఫలం కోసం ఎదురు చూడకూడదు. అది మీరు ఫలం కోసం ఎదురు చూస్తే తయారైపోతారు. ఫలం కోసం ఎదురు చూడకపోతే ఫలం వస్తుంది, మీరు తయారవ్వరు. ఇది సిద్ధాంతం. ఈశ్వరుని ప్రార్థించాలి, ఈశ్వరుని ప్రార్థించాలి. ఆ ఈశ్వరుని ప్రార్థన వల్ల మీకేమవుతుందంటే మనస్సుకు స్నానం చేయించినట్టు అవుతుంది. తర్వాత మీ ప్రార్థనకి ఫలం ఇస్తాడు ఈశ్వరుడు. ఈ ప్రార్థనకి ఫలం ఈశ్వరుడు ఇస్తాడు. ఇక మూలతలంపు ఈశ్వరానుగ్రహం లేకుండా డిస్ట్రాయ్ కాదు. ఈశ్వరానుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. ఒక్కడ మీరు జ్ఞాపకించుకోండి, మీ ఇంట్లో మీరు ఎలా పని చేసుకుంటున్నారు? గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. నీ లోపల దేవుడు ఉన్నాడు, నువ్వు ఏం చేస్తున్నాడు? పని చేసుకుంటూ పోతున్నాడు. నీ ఇంట్లో మీరు ఎలా పని చేసుకుంటున్నారో, మీ వాసన బట్టి, మీ సంస్కారాన్ని బట్టి మీ ఇంట్లో ఎలా పని చేసుకుంటున్నారో, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, ముందు ఏంటి పని చేసుకుంటూ పోతున్నాడు. ఈ సూత్రం మీరు రాసుకోండి, గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. మీ లోపల ఉండి పని చేస్తున్నాడు దేవుడు, లోపల ఉండి ముద్ర లేదు పని చేస్తున్నాడు. అంతేకాదు లోపల ఉన్న దేవుని మీరు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలంటే, నువ్వు ఇంత సమీపంలో ఉన్నావు, నా ఇంద్రియాల కంటే సమీపంలో ఉన్నావు నువ్వు, నా ఇంద్రియాల కంటే నువ్వు సమీపంలో ఉన్నావు, నా ఇంద్రియాల కంటే సమీపంలో ఉండి కూడా నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వటం లేదు, నాకు మీరు దర్శనం ఇవ్వటం లేదు నువ్వు. మరి నాకంటే నీకే బాగా తెలుసు నీ దర్శన అనుభవం. నీ అనుభవం నాకు రాకుండా ఏ ఆటంకాలు అడ్డొస్తున్నాయి నాకంటే నీకే బాగా తెలుసు. ఆ పొరలు, నా మనస్సులో ఉన్న పొరలు, నా మనస్సులో ఉన్న తలంపులనే పొరలు, ఆ మొదటి పొర కూడా అది ఎంత బలంగా ఉందో, నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి నా ప్రార్థిస్తున్నాను ఆ పొరలు తీసివేయవా స్వామి అని ప్రార్థిస్తున్నా. నా మనసులో చాలా పొరలు ఉన్నాయి, ఒక్క పొర కాదు, నా మనసులో చాలా పొరలు ఉన్నాయి. అందులో అట్టడుగున్న పొర ఏమిటంటే దేహం తోడు తాదాచ్యం పొంది తలంపు అడుగునే ఉంటుంది. అది ఆ తలంపు ఎక్కడ ఉంటుంది? అడుగునే ఉంటుంది. లోచుపోయినవాడు కానీ ఆ పొరను చూడలేడు, ఆ పొరను చూస్తేనే కానీ దాన్ని తొలగించలేడు. దాన్ని తొలగిస్తేనే కానీ లోపలన్న పరమాత్మ అనుభవం మనకు కలుగునే కలగదు కోటి జన్మల తర్వాత కూడా. అంటే నీ లోపల హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా దేవుడు ఉన్నాడు. లోపల ఉన్న వస్తువును, సద్వస్తువు యొక్క ప్రాముఖ్యత నీకు తెలియటం లేదు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని నీకు అసలు అపేక్ష లేదు, ముంక్షత్వం లేదు, జిజ్ఞాస లేదు. కానీ ఏవో ఉన్నాయి ఆటంకాల లోపల ఉన్నాయి. ఆటంకాలను తొలగించమని లోపల మీ అంతర్యామగా ఉన్న ఈశ్వరుని మీరు ప్రార్థిస్తే, ప్రార్థించగా ఫలం వస్తుందటండి. ఫలము వస్తు కానీ ఎదురు చూడకూడదు. మనం ఏం చేస్తామంటే అభ్యాసం తక్కువ చేస్తాం, తక్కువ చేసి ఎదురు చూస్తూ ఉంటాం. అభ్యాసం మనం ఎక్కువ చెయ్యాలి, ఎదురు చూడకూడదు. అభ్యాసం ఎలా చేయాలంటే ప్రేమగా చెయ్యాలి. ఎలా చేయాలి? ప్రేమగా చెయ్యాలి. అభ్యాసం ఎలా చేయాలి? ప్రేమగా చెయ్యాలి. మనకి కర్మఫలం మీద ఉన్న ప్రేమ అభ్యాసం మీద లేదు. మనం అందరం జీవితంలో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ కర్మఫలం మీద ఉన్న ప్రేమ కర్మ మీద లేదు. మీరు మొక్కకు నీళ్లు పోసేటప్పుడు అది పెద్దదయ్యి పండు మీ చేతిలోకి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, మొక్కకు నీళ్లు పోసినప్పుడు కూడా అంతే ఆనందం ఉండాలి. వాడికి ఈశ్వర అనుభవం కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అంటే మనందరిలో ఉన్న లోపల ఏంటంటే కర్మఫలం మీద ఉన్న ఆప్యాయత, కర్మఫలం మీద ఉన్న ప్రేమ కర్మ చేసేటప్పుడు లేదు. ఆ ప్రేమ కనుక కర్మ చేసేటప్పుడు కనుక ఉంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి నువ్వు అనుకున్న ఫలం కూడా నీకు చేతికి అందుతుంది. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవద్దు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. నీ లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. వారు సాక్షిగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? సాక్షిగా ఉన్నారు. నీకు వచ్చే చెడు తలంపులకి, మంచి తలంపులకి వారు సాక్షిగా ఉన్నారు. నీకు మంచి తలంపులు వస్తాయని కూడా అయ్యి చూస్తాడు. చెడు తలంపులు వస్తే అయ్యి చూస్తాడు. నీ ఎన్ని మంచి పనులు చేస్తాంటే అయ్యి చూస్తాడు, చెడు పనులు చేస్తాంటే అయ్యి చూస్తూ ఉంటాడు. అంటే భగవంతుడికి ఒక పేరు ఉంది, కర్మ సాక్షి అని. రెండు పేర్లు ఉన్నాయి భగవంతుడికి, ఒకటి కర్మ ఫలదాత, రెండు కర్మ సాక్షి. కర్మను చూస్తూనే ఉంటాడు, లోపల చూస్తూనే ఉంటాడు, దానికి తగిన ఫలం కూడా ఇస్తూనే ఉంటాడు. అది మామూలుగా జరిగే కార్యక్రమం. కానీ మూల నీ అభ్యాసం ఎక్కడ పెడతామంటే మూల తలంపు మీదే పెట్టవయ్యా. నీ గురువు మూల తలంపు మీదే పెట్టు. ఇది మామూలు సంసార చక్రం. ఇది ఏమి సంసార చక్రం? నువ్వు మంచి పనులు చేస్తే మంచి జన్మలు వస్తాయి, చెడు పనులు చేస్తే చెడు జన్మలు వస్తాయి. నువ్వు మంచి పనులు చేస్తే మంచి లోకాలకు వెళ్తావు, చెడు పనులు చేస్తే చెడు లోకాలకు వెళ్తావు. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. పుట్టింది పెరుగుతుంది, పెరిగింది చనిపోతుంది. నువ్వు పుట్టలేదు, పుట్టలు పెరగదు, పెరగడానికి చావులు. అది నువ్వయ్యే వాయా, పుట్టింది నువ్వు కాదు, పుట్టంది నువ్వు. నీ పుట్టిన గొడవలో ఉన్నా కానీ ఏదైతే పుట్టలేదో దాని గొడవలో లేదు. నీ దృష్టి అటు మళ్లించు, నీ దృష్టి అది, నీ సాధన అటు కేంద్రీకరించు. నీ సాధన అటు కేంద్రీకరించమని ఏ గురువు అయితే చెప్పడో వాడు గురువు కాదు, వయో రాక్షసుడు. మనసును స్వాధీనం చేసుకోవడానికి అభ్యాస వైరాగ్యములు అవసరమని చెప్పాడు అని భగవాన్ చెప్తున్నారు. ఎవరితో? ఒక టీచర్ తోట చెప్తున్నారు. ఆ టీచర్ అన్నాడు, నువ్వు నాలోకి చూడు, నువ్వు నాలోకు చూడు, నాకు అచేతంగా కూడా చూడు, నువ్వు నాలోకి చూడు, నువ్వు నువ్వు నాలోకి చూడు, అంటే నాలో ఏముందో చూడు, నాలో ఏముందో చూడు ముందు. తర్వాత నా మనసుకు అచేతంగా కూడా ఏదో నాలో ఉంది కూడా, నాలో ఉంది కూడా, దాన్ని కూడా చూడు. దాన్ని కూడా చూసి అక్కడ కూర్చోబెట్టు, ఆ గొడవ నాకెందుకు, ఏదో వల్లిస్తున్నావంటే నువ్వు అన్నాడు. నీ లుక్ సరిపోతుంది, నన్ను మాయ పెట్టక నువ్వు. కృష్ణుడు చెప్పాడు అభ్యాసం చేయి, నువ్వు వైరాగ్యం అభ్యాసం మనో నిగ్రహం కోసం అభ్యాసం వైరాగ్యం అని భగవంతుడు చెప్పాడు నువ్వు చెబుతున్నావు, నన్ను అలా మాటలు మాయ పెట్టకు, నాలోకి చూడు, నాలోకి నీ ముందు చూడువయ్యా, నాలోకి చూడువయ్యా, అస్తమాన్ని నువ్వే చూసుకుంటావు ఇంకా, నాలోకి చూడు, నాలో ఏముందో చూడు, నాలో ఏముందో చూసి వీటికి అచేతంగా కూడా ఏమైనా నాలో ఉందని చూడు. అచేతంగా ఏముంది, వీళ్ళు కూడా పరమ భగవాన్ ఏముందో, వీళ్ళు కూడా పరమాత్మ ఉంది, అది చూడు. ఇవి చూస్తే ఇది చూసి అది కూడా చూడు, ఇవి చూస్తే ఇది పోతుంది, దాన్ని కూడా చూస్తే అక్కడ నిలబడేట్టు అనుగ్రహించవయ్య అని చెప్పకుండా చెప్పటం మాయ చేయకరాను. కంచాన్ని శుభ్రం చేసినంత తేలిగ్గా మనసును శుభ్రం చేయడం. కారణం చెప్పండి, కంచం బయట ఉంది, మనసు లోపల ఉంది. మనసు ఎక్కడుంది? లోపల ఉంది. కంచం ఎక్కడుంది? బయట ఉంది. అంటే లోపలికి వెళ్ళి కొద్ది లోపల ఉన్న వస్తువుని పరిశుద్ధం చేయటం, పరిశుభ్రం చేయటం, నువ్వు ఎంతో శ్రమ పెట్టాలి. నువ్వు అక్కడ బయట ఉన్న వస్తువుని శుభ్రం చేసినంత తేలిగ్గా లోపల ఉన్న వస్తువుని శుభ్రం చేయలేం. అది ఎఫర్ట్ అవసరం, ప్రయత్నం అవసరం. నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నమే ఈశ్వర అనుగ్రహంగా మారిపోతుంది. నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నం ఈశ్వర అనుగ్రహంగా, నీ కృషే కృప కింద మారిపోతుంది, నీ కృషే కృప కింద మారిపోతుంది. అంటే నీకు ఎప్పుడైనా లోపల ఉన్నయంలో ఉన్న వస్తువు నీకు ఎప్పుడైనా కొంచెం ఉన్నట్టు స్ఫురిస్తూ ఉంటుంది. నీకు నీ లోపల ఉన్నటువంటి వస్తువు నీకు ఎప్పుడైనా స్ఫురిస్తూ ఉండొచ్చు, కానీ అలవాటు యొక్క వేగం తగ్గకపోతే అనుభూతికి స్థిరపడదు. నీకున్న అనుభూతికు అది స్థిరపడదు అయ్యా. అంటే మనోనాశనం అయ్యే వరకు, వాసనానాశనం అయ్యే వరకు, ఈ లోపల నీకు అప్పుడప్పుడు లోపల వస్తువు స్ఫురించినప్పటికీ అందులో నువ్వు స్థిరంగా ఉండలేవు. ఎప్పటి వరకు ఉండలేవు? మనోనాశనం అయ్యే వరకు, వాసన క్షయించే వరకు, శేషం లేకుండా నిశ్శేషంగా, వాసన నిశ్శేషంగా క్షయించే వరకు నువ్వు హృదయంలో అంటే ఉన్న లోపల ఉంటాయి పరమాత్మలో నువ్వు ఉండలేవు. అనుభవం ఎప్పుడైనా కలిగితే కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు పర్మనెంట్గా అక్కడ ఉండలేవు. ఎప్పటి వరకు నీ వాసన క్షయం అయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ లోపల నీకు స్థిరపడే వరకు అంటే పెరమినెంట్, అంటే దేహము నేను దేహంతో నీకు తాదాత్వ్యం ఎంతవరకు ఎంత సహజంగా ఉన్నప్పుడు, నీకు పరమాత్మతో అంత సహజంగా తాదాత్వ్యం వచ్చే వరకు ఏమి చేస్తుండాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓహో లోపల ఈ వస్తువు ఉంది, మనం సంపాదించాలి, దాని అనుభవం పొందాలి అని తపన ఉంటుంది. కానీ ఇదేమవుతుందంటే అలవాట్ల యొక్క వేగం వల్ల, అలవాటు తలంపుల యొక్క వేగం వల్ల నీకేమవుతుందంటే తలంపుల యొక్క వేగం వల్ల స్థిరపడదు, అనుభవం స్థిరపడదు. అంటే తలంపులు ఈ తలంపులు నశించే వరకు అది నీకు అక్కడ ఆత్మలో నువ్వు స్థిరంగా ఉండలేవు. తలంపులు నశించిన అందరూ స్థిరంగా పెర్మనెంట్గా ఉండగలవు. అప్పుడప్పుడు నీకు శాంతికి హృదయం తాలూకు శాంతి కలగొచ్చు, కానీ నేను పర్మనెంట్గా అందులో ఉండలేవు. కానీ ఏ తలంపు అయితే నిన్ను అక్కడ స్థిరంగా ఉండకుండా బయటకు తీసుకొస్తాడో ఆ తలంపు వేరుతోటి నశించినప్పుడు అక్కడ నీకు స్థిరంగా ఉండగలవు. ఇక్కడ జ్ఞాపకించుకోండి, ఆ నిజమైన నేనికి తలంపులు ఉండవు. దేహంతో తాదాత్యం పొందే నేనికే తలంపులు ఉంటాయి, నిజానికే తలంపులు ఉంటాయి. చావు ఒక తలంపు, పుట్టికి ఒక తలంపు, జబ్బు ఒక తలంపు, రంగు ఒక తలంపు, కామం ఒక తలంపు, ద్వేషం ఒక తలంపు, అశాంతి ఒక తలంపు, ఎన్ని తలంపులే కదా, ఎన్ని తలంపులే అయ్యా, ఎన్ని తలంపులే. భగవాన్ అంటారు, ఈ ఎక్స్టర్నల్స్ను పోగొట్టుకోవడం తెలియదు కానీ ఇంటర్నల్స్ను పోగొట్టుకోవడం కొంచెం కష్టమే అంటారు. మిమ్మల్ని ఎవరైనా చంపేయాలనుకోండి, ఒక కట్టిపుచ్చుకుని మిమ్మల్ని చంపేయడం తేలికైనట్టు. నా మిమ్మల్ని చంపాలని బుద్ధి ఉంది చూసారా, ఆ బుద్ధిని పోగొట్టుకోవడం కష్టం అట. మిమ్మల్ని చూసిన అసూయపడటం తేలికే, ఆ అసూయపడే బుద్ధిని తొలగించుకోవటం చాలా కష్టం. ఎక్స్టర్నల్ తొలగించడం అంత తేలిక కాదు, ఇంటర్నల్స్ తొలగించటం. ఆ ఎందుకు చెప్పారంటే, నాకు ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తా అనుకోండి, వారి మీద ప్రతీకారం తీర్చుకోవటం తేలికే, కానీ కోపాన్ని తగ్గించుకోవటం కష్టమయ్యా అని చెప్పడం కోసం ఈ మాట చెప్పారు. ఎక్స్టర్నల్స్ని తొలగించుకోవడం కొంతవరకు తేలికే, కానీ ఇంటర్నల్స్ని తొలగించుకోవడం కష్టం. అందులో కష్టం ఉందవయ్యా. అంటే భక్తులు ఏమన్నారంటే, భగవాన్ మా ప్రయత్నానికి కష్టం కానీ మీ అనుగ్రహానికి కూడా కష్టం ఉందా? ఆయన మాటలు ఆయన వైపుకే తిప్పుకోరు. ఎక్స్టర్నలిజం తొలగించుకోవడం తేలికైన ఇంటర్నలిజం తొలగించుకోవడం కష్టమే. అంటే వీళ్ళు ఏమైనా పురుషు కావడానికి కష్టమే, చే ప్రయత్నానికి కష్టమే, నీ అనుగ్రహానికి కూడా కష్టమే. కానీ ఆయన మాటలు ఆయనే పట్టుకుని కొట్టేవారు. అంటే నువ్వు ఇప్పుడు వెంటనే నీకు ఫలం రాకపోవచ్చు, కానీ ఏదో సాధన చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, వెంటనే నీకు ఫలం రాకపోవచ్చు. కంగారు పడకు, నువ్వు చేసిన సాధన అంతా రాబోయే జన్మలో నీకు కలిసి వస్తుంది. నువ్వు చేసిన సాధన అంతా కూడా రాబోయే జన్మలో నీకు కలిసి వస్తుంది. ఎన్నో కాల ఫలం నీ చేతికి అందకపోవచ్చు, మోక్ష ఫలం. ఆ మోక్షం అనే పండు, ఆ జ్ఞానం అనే పండు ఒకవేళ ఈ జన్మలో నీకు అందకపోవచ్చు, కానీ చేసిన సాధన ఊరికే పోదు, నువ్వు చేసిన ప్రయత్నం వేస్ట్ అవ్వదు అయ్యా. నీకు ఎప్పుడూ ఏదో జన్మలో జ్ఞాన ఫలం నీకు అందుతుంది. నీకు వచ్చే మంచి తలంపు, నువ్వు చేసే మంచి పని, నువ్వు మాట్లాడే మంచి మాట ఒక్కటి కూడా రవ్వంత నుల్లంత చింతాకంత కూడా వేస్ట్ అవ్వనుడు. వాడు ఈశ్వరుడు, వాడే అంతర్లే. నువ్వు చేసిన పని నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు మాట్లాడిన మంచి మాట నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు. నీకు ఫలం ఇచ్చే వరకు నిన్ను విడిచిపెట్టడు వాడు ఈశ్వరుడు. ఆ పని లోపలంలో చేసేది పని వాడు మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు ఎవరికైనా ఉపకారం చేసేవారు ఫలం నీకు ఏదో రూపంలో ఈశ్వరుడు ఇచ్చేస్తావు. వాడికి మరుపు లేదు, వాడి కర్మ ఫలదాత. ఎవడు ఈశ్వరుడు? ఎవరు? కర్మ ఫలద, కర్మ సాక్షి, కర్మ ఫలదాత. ఇదే భగవాన్ అడిగారు, మేము చాలా కష్టాలు పడుతున్నామండి, నీకేంటి, ఏమీ కష్టపడకుండా తేలిగ్గా జ్ఞానం వచ్చేసింది. ఏదైతే సాధన చేస్తున్నాను, నేను కష్టపడిపోతున్నాను, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ సాధనంతో పూర్వజన్మలో నేను చేసి ఉండొచ్చు కదా అని చెప్పేవారు. కానీ మనతో కలిసి మనతో పాటే ఉండేవారు. కానీ ఏదో పైనుంచి కిందకు వచ్చాను మటుకు ఎప్పుడు చెప్పలేదు. అని మనతో పాటే ఉండేవారు, మనలో ఒకరిగా ఉండేవారు. అపాయింట్మెంట్స్ లేవు, ఇంటర్వ్యూస్ లేవు. అంచేత మీరు కంగారు పడకండి. పూర్వజన్మలో మీరు బాగా సాధన చేసి ఇక్కడికి వచ్చారనుకోండి, కొంచెం ప్రయత్నం చేస్తేనే మీ వాసన పోతుంది. పూర్వజన్మలో ఏమీ ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చారనుకోండి, ఎక్కువ టైం పడుతుంది సాధన చేయడానికి. అంతే తేడా, కానీ పోవటం పోవటమే. ఏది మీరు సాధన మొదపెడితే ఏదో కంచానికి మసి ఉందనుకోండి, తొందర 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 ఇంకో గంట ఆలస్యం అవుతుంది, కానీ పోవటమే. అలాగే మీరు ప్రయత్నం చేస్తుంటే పోవటం పోవటమేనే అయ్యా. ఇంకా అందులో మీకు సందేహపడక్కర్లేదు, సందేహపడద్దు. డౌటింగ్ థామస్ల కింద మీరు ఉండొద్దు, డౌటింగ్ థామస్ల కింద మీరు ఉండవలసినటువంటి పని లేదు. మన సూర్యుడు ఉదయించక ముందు కొంత లైట్ వస్తుంది మనకి. అలాగే మీకు ఆత్మసాక్షాత్కారం కలిగే ముందు నీ అహంకార మమకారాలు తగ్గిపోతున్నట్టుగా మీకు తెలుస్తూ ఉంటుంది, మీకే తెలుస్తూ ఉంటుంది. మీ అనుభవానికి నీ తలంపుల యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది, లోకం మీద ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. మీ అంతటి నీకే బయట విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. భగవాన్ అంటారు, ప్రపంచం ప్రపంచం అంటే ఏంటంటే మాట మాట్లాడగా మాట్లాడితే ప్రపంచం ప్రపంచం ఏంటంటే అది నేను ఎవరు చూడమన్నాడు, నీ వాసన చూపిస్తాను అటు. వాసన తీసిస్తే లోకం ఎక్కడ ఉంది అన్నాడు. లోకంలో మాట్లాడితే లోకం లోకం అంటారేంటి, లోకంలో ఉందేంటి, లోకం లోకం అంటారేంటి, లోకం నీ వాసన. ఆ లోక వాసన లోకం అయితే నీ మనసును తిప్పుతుంది, అది నీ వాసనలో పొరపాటు. అది లోకం లోకం అంటే లోకం ఉంటే కదా. లోపల నీ ఈశ్వరుడు నీకు అనుభవంలోకి వచ్చే ముందు ఏమవుతుంది, నీకు అహంకారం తగ్గుతూ ఉంటుంది, నీ మమకారం తగ్గుతూ ఉంటుంది, తలంపుల వేగం కూడా తగ్గిపోతూ ఉంటాయి. తలంపుల వేగం తగ్గిపోతూ ఉంటుంది, రజోగుణం తగ్గిపోతూ ఉంటుంది, తమోగుణం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు నీకు జ్ఞానోదయం కలిగే ముందు, అవి గుర్తులు చెబుతున్నారు భగవాన్, కొండ గుర్తులు చెబుతున్నారు మీకు. ఆ జ్ఞానోదయం నీకు కలిగే ముందు రజోగుణం యొక్క వేగం, తమోగుణం యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత తలంపుల వేగం కూడా తగ్గిపోతుంది. తలంపులే కదా నీకు అశాంతి తీసుకొచ్చి, తలంపు లేకపోతే అశాంతి ఉంది. గాఢ నిద్రలో ఎవరైనా అశాంతిగా ఉన్నారా? ఎవరు లేరు. ఏం చేత కారణం? గాఢ నిద్రలో ఎవరు అశాంతిగా లేరు. ఎందుకు కారణం? అక్కడ తలంపులు లేవు. అదేలాంటి జాగ్రత్త అవస్థలు కూడా నీకు ఆ స్థితి వచ్చేస్తున్నావు అయ్యా. జాగ్రత్త అవస్థలు కూడా నీకు ఆ స్థితి వచ్చేస్తుంది. నీ ఎప్పుడు జ్ఞానోదయం అయ్యే ముందు నీకు అయ్యే గుర్తులు అయ్యవా? గుర్తుల కోసం నేను చెబుతున్నాను. జ్ఞానోదయం అయ్యే ముందు ఒకసారి జ్ఞానం కలిగాక పురోగమించడం అంటే ఏం లేదు, తలంపులు తగ్గించుకోవటం పురోగమి, నీ అజ్ఞానాన్ని అవిద్యని తగ్గించుకోవటం పురోగమించటం. అందుకే జ్ఞానం వచ్చాక ఇంకా అందరూ సమానమే, ప్రకృతి గుణాలు పోయాక ఇంకా అందరూ సమానమే. నీ దేహానికి పరిణామం ఉంది, మనస్సుకి పరిణామం ఉంది, నీ తెలివితేటలకి పరిణామం ఉంది, ప్రకృతికి పరిణామం ఉంది. జ్ఞానానికి పరిణామం ఏమిటవయ్యా? ఈ పరిణామ సిద్ధాంతం జ్ఞానం దగ్గర వర్తించదు. ఎప్పుడైనా సరే ఎవరైనా మీరు చూసి ఏమి నేర్చుకోవాలంటే, ఎవరైనా దుఃఖంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు దుఃఖంగా ఉన్నారు అలాగా? ఎవరైనా సుఖంగా ఉన్న శాంతిగా ఉన్నారనుకోండి, వీళ్ళు ఎందుకు శాంతిగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అశాంతిగా ఉన్నారు? ఆవిడ దగ్గర నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాలి. అంబేద్కర్ అంటూ ఉంటాడు, రీబిల్డ్ యువర్ లైఫ్. ఇల్లు పడిపోయినా మరి ఇల్లు మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఇల్లు భాగం చెడిపోయింది అనుకోండి, ఇల్లు భాగం చెడిపోతే మనం ఏం చేస్తాం? మరమ్మతులు చేయించుకుంటాం. అలాగే ఆధ్యాత్మిక స్థాయి, ఆ నైతిక స్థాయి, ఆ చైతన్య స్థాయి నీకు లేదనుకో, జీవితం అంటే కూడా పునర్నిర్మాణం చేసుకో. రీబిల్డ్ యువర్ లైఫ్. ఏడుస్తూ కూర్చోకు. ఇప్పుడు గుజరాత్లో భూకంపం వచ్చి నీళ్లు పడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎవరు మట్టుగా ఇల్లు కట్టుకున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం చేసే సహాయం చేస్తుంది, కొన్ని సంస్థలు సహాయం చేస్తున్నారు, ఏదో రకంగా మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ ఇల్లు వస్తుందా? అలా కాదు. నువ్వు భవిష్యత్తు గురించి, మీరు మళ్ళీ భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో నీ జీవితాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నించి, నువ్వు ఎలా ఇల్లు పడిపోతే ఇల్లు ఏ విధంగా మళ్ళీ కట్టుకోవడానికి నువ్వు చూస్తావో, అదే నువ్వు ఒకవేళ చైతన్య స్థాయిలో నువ్వు వెనకబడిపోయినా మళ్ళీ చైతన్య స్థాయి పెంచుకోవడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం చెయ్యి. అంబేద్కర్ అనువాడు భార్య దగ్గర, ఒక ఆయన ఏదైనా పొరపాటు చేశావనుకో, పొరపాటు చేశాను పొరపాటు చేశాను ఎలా అనుకోకు, ఆ పొరపాటులో నుంచి పాఠం నేర్చుకోండి. నువ్వు ప్రయత్నించి నువ్వు ఏదైనా ఒకవేళ పొరపాటు చేశావనుకో, పొరపాటు చేశాను పొరపాటు చేశాను అనుకోవడం కాదు, ఆ పొరపాటులోంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. దేహానికి పరిణామం ఉంది, లోకానికి పరిణామం ఉంది, తెలివితేటలకి పరిణామం ఉంది, శరీరానికి పరిణామం ఉంది, అన్నిటికీ పరిణామం లేదు. చైతన్యానికి పరిణామం లేదు, జ్ఞానానికి పరిణామం లేదు అయ్యా. ఒకసారి వస్తే ఆ జ్ఞానంలో స్థిరపడ్డావు అని చెప్పుడు అది యూనిఫారంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. తెలివితేటలు పెంచుకోవచ్చు, తెలివితేటలు కూడా పెంచుకోవచ్చు. అంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళకి పుట్టుకతోడు వచ్చిన తెలివితేటలు మాట్లాడే వస్తాను, అలా అనుకోవద్దు. తెలివితేటలు కూడా పెంచుకోవచ్చు ప్రయత్నం చేసి. భగవాన్ ఇక్కడ చెప్తారంటే, నీలో ఉన్నటువంటి ఆనందం నీకు అనుభవం లేనప్పుడు లోకానికి ఆనందం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? లోకానికి చేసే గొప్ప మేలు ఏమని చెప్పమంటావు? నీ హృదయంలో ఉన్న ఆనందాన్ని పట్టుకో, అప్పుడు లోకానికి పంచిపెట్టచ్చు. నీ హృదయంలో ఆనందాన్ని నువ్వు పట్టుకో, ఆనందాన్ని తీసి లోకానికి పంచిపెట్టచ్చు. నీ హృదయంలో ఆనందం, నీ హృదయంలో ఆనందం అనుభవం లేనప్పుడు నువ్వు లోకానికి ఆనందం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నువ్వు ముందు నువ్వు బాగుపడటానికి ప్రయత్నించే ఇతరులను కూడా బాగు చేయొచ్చు. భగవాన్ ఏమంటే, ఆనంద సముద్రం ఉందో అని హృదయంలో ఆనంద సముద్రం ఉంది, అది పొంగుతుంది. ఎప్పుడది అది పొంగుతుంది? పొంగే ముహూర్తం ఈస్టడి పెట్టుకుంటాడంటే అది నీ అనుగ్రహం వల్ల పొంగుతుందా, నా తెలివితేటల వల్ల, నేను చేసే సాధన వల్ల పొంగుతుందా? ఒక ఏదో సాధన చేస్తాననుకో, ఆ సముద్రం పొంగేటంటే సాధన నేను చేయగలను? ఏదో చేస్తాను, కొన్ని సాధన చేయకపోయినా సాధన చేసినట్టు నటిస్తాను, సాధన చేయకపోయినా సాధన చేసినట్టు నటిస్తాం. ఇంతేగాని మనం సాధన చేసి దాంట్లో ఒక గంట సాధన చేస్తే 55 నిమిషాలు నటనే. లోపల ఆనంద సముద్రం ఉంది, లోపల మోక్షం లోపల ఉంది. నీ తలంపులో నీకు అడ్డం, అంటే తలంపుల్లో ఏముందని మీరు అనుకోవద్దు. వేదంలో ఒక రుక్కు ఉంది, వీడి చూచిన, తూర్పు చూచిన, పడమరక చూచిన, ఉత్తర వైపుకు చూచిన, దక్షిణ వైపుకు చూచిన, ఏం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఏ మూలక చూచినా, ఓ ప్రభువా, ఓ పరమేశ్వరుడా, ఓ సర్వేశ్వరుడా, పవిత్రమైన తలంపులు నా హృదయంలోకి వచ్చేటట్టు చెయ్యి. ఎటు చూచిన, ఎవరి వంక చూచిన, ఎటు చూచిన, ఎవరంక, ఏ దిక్కులోకి చూచిన, ఏ దిక్కులోకి చూచిన, పవిత్రమైన తలంపులు, పరమ పవిత్రమైన తలంపులు నా హృదయంలోకి వచ్చేటట్టు చూ సర్వేశ్వరుడు. అంతకంటే నువ్వు నాకు అదనంగా ఏమి చేయక్కర్లేదు. ఆ భక్తులు ఎంత తెలియని వాళ్ళో చూడండి, నాకు పవిత్రమైన తలంపులు రాకపోతే, పరమ పవిత్రమైన తలంపులు నా హృదయానికి రాకపోతే, పరమ పవిత్రుడే నువ్వు నాకు ఎలా తెలియబడతావు? అంటే నువ్వు పరమ పవిత్రుడు అంటే నాకు కూడా పరమ పవిత్రమైన తలంపులు వచ్చేలాగా నన్ను ఆశీర్వదించవయ్యా. ముందుకెళ్ళి ఎవరైనా ఇలా ఇటువంటి మాటలు చెప్తారండి? దోష రహితని నాలో ఐక్యమై, నాలో ఐక్యమై, నాలో నాలో కలిసిపో. అంటే ఇక్కడికి అర్థం ఏంటంటే, ఆయన ఇచ్చి ఇందు కలవడానికి ఇంక దేహాభిమానం తగ్గదు. మరి ఈ మాటలు మీరు ఎవరితో చెప్పకండి. దోషరహిత నీవు, నాలో ఐక్యమవు. అంటే ఆయన ఇందులో ఐక్యం అవ్వడానికండి, ఈయన అజ్ఞానం పోదు, అవిద్య పోదు, దేహబుద్ధి పోదు, సైతాన్ పోదు. ఆయన ఇంటికి ఐక్యం ఉంటున్నాడంటే తెలుసండి, ఈయన అజ్ఞానం పోవటానికి చెప్పకుండా చెబుతున్నాడు. అక్షమణం వాడంతా కూడా రసమయం. భయం లేకుండా నేను నీ దగ్గరకు వచ్చాను, భయం లేకుండా నీ దగ్గరకు వచ్చాను. నీ ఎదురు రావటం నేనేం భయపడలేదు. నాలో ఐక్యం అవడానికి నీకు భయం ఎందుకు? మరి వెనక్కి చూసుకుంటాడు భగవాన్. నేను భయపడకుండా నీ దగ్గరకు వచ్చాను అంటాడు. భయపడకుండా నీ దగ్గర రావడానికి కూడా నీ అనుగ్రహమే తీసుకొచ్చింది. మళ్ళీ ఆ మాట ఆయన మాట తిరగేసేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మాట మళ్ళీ రెండో వాక్యంలో వచ్చాడు, తొలగేసేసుకుంటాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఇక్కడ నేను భయపడకుండా నీ దగ్గరికి వచ్చాను, భయపడకుండా నీ దగ్గరికి వచ్చిన శక్తి ఎవరు ఇచ్చారు, అనుగ్రహం ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, నువ్వే ఇచ్చావు. అంటే మెరుపు ఎంత మెరుపుగా ఉంటున్నాడో చూడండి, ఎంత బహు జాగ్రత్తగా ఉంటున్నాడో చూడండి. అంటే ఉపనిషత్తు చెబుతుంది ఈ సత్యాన్వేషకుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడవాలో సత్యాన్వేషకుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మాటలో కానీ ఈ చేతలో కానీ వ్యవహారంలో కానీ అయినాకలం జ్ఞాపకం వస్తే నీ దగ్గరకు వచ్చాను. ఆ జ్ఞాపకం తీసుకొచ్చినవాడు ఎవడు? నువ్వే. జ్ఞాపకం తీసుకొచ్చినవాడు నువ్వే, అరుణాచలం తీసుకొచ్చినవాడు నువ్వే. అని నువ్వే, ఇంకా నేను ఎక్కడ ఉన్నాను? నేను లేకుండా చేసేసావు. లక్షలాది తలంపులు రాని వస్తే రాని, కానీ ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహంతో తాదాత్యం పొందే తలంపుకి వస్తున్నాయి. ఆ తలంపు ఊడిపోతే మిగతా తలంపులకి అస్తిత్వం లేదు. అసలు మిగతా తలంపులకి అస్తిత్వం లేదు. ఆ మొదటి తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుంది? దాన్ని ఉపసంహరించి అయినాచేశ్వర జ్యోతి స్తంభాన్ని ఉపసంహరించి దుర్లోకం ఎలా దాల్చాడు, అలాగే ఆ మొదటి తలంపును ఉపసంహరించి విత్డ్రా చేసి అందుకే చెప్తారు, పై పైన లీదే వాడికి జ్ఞానం రాదు, లోపలికి దిగిన వాడికే ఆత్మరత్నం జ్ఞానం నిత్యం జరుగుతుందని. పై పైన లీదే వాడికి జ్ఞానం రాదు, లోపలికి మురిగిన వాడికి జ్ఞానం తెలుస్తుంది. అంటే మూల తలంపును ఉపసంహరిస్తుంటే అది ఎక్కడైతే వదిలిస్తుందో అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. అప్పుడు నీకు దేని లేవడో నీకు తెలియబడతాడు. అప్పుడు ప్రకృతిలోకి నువ్వు రావలసినటువంటి పని లేదు. నిజాన్ని నేనంతకాలం, దేహంతో తాదాత్యం పొందే నేనంతకాలం. నీకేదో సందేహాలు వస్తూనే ఉంటాయి, ఒక సందేహం పోతే ఇంకో సందేహం వస్తుంది. ఏ సందేహాలన్నీ కూడా తలంపులే, ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇలా వస్తూనే ఉంటాయి. సందేహాలు క్లియర్ చేసుకుంటూ సందేహాలకు అచేతంగానే వెళ్ళలేవు. ఈ సందేహాలు ఏ నేనుకు వస్తున్నాయో ఆ నేను పోగొట్టుకుంటే సందేహాలు కూడా పోతాయి. అంతేకాదు సందేహాలను తొలగించుకుంటూ సందేహాలు లేని స్థితి నువ్వు పొందలేవయ్యా. సందేహాలు ఏ తలంపుకు వస్తున్నాయో, ఏ మూల తలంపుకైతే, ఏ తొలి తలంపుకైతే సందేహాలు వస్తున్నాయో దాన్ని తొలగించుకుంటే వాడు సందేహ రహితుడు అవుతాడు. మన తల్లి గర్భం నుంచి శరీరం మామూలుగా వస్తుంది, న్యాచురల్ డెలివరీ అంటారు. ఆ న్యాచురల్ డెలివరీ అవ్వదు అనుకోండి, వాళ్ళు అప్పుడు సర్జరీ చేస్తారు. సరే దేహం ఏదో రకంగా బయట పడతాను తల్లి గర్భంలో నుంచి మామూలుగానో లేకపోతే సర్జరీ వల్ల. కానీ నీ అహంభావంలోంచి, తల్లి గర్భంలోంచి నీ దేహం అంత ఎలా బయటపడిందో అంత తేలిగ్గా నీ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి నువ్వు బయట పడలేవయ్యా. స్వప్రయత్నం, కాల పరిపక్వం, గురువు కటాక్షం, ఈశ్వర కటాక్షం, ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరుడు సృష్టికర్త ఇంటర్ఫీరియన్స్ లేకుండా దేహం నీ తల్లి గర్భం నుంచి దేహం ఎంత తేలిగ్గా వస్తుందో, నీ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి అంత తేలిగ్గా నువ్వు బయటకు రాలేవయ్యా. లోపల ఏదో ఉందనుకుంటున్నావు, బయట ఏదో ఉందనుకుంటున్నావు, ఇది రిపీటెడ్ గా అండి. లోపల ఏదో ఉందనుకుంటున్నావు, బయట ఏదో ఉందనుకుంటున్నావు, లోపల బయట ఉన్నది ఒకటేనే అయ్యా. ఈ దేశబుద్ధిని, దేశాభిమానాన్ని, శవబుద్ధిని తీసుకో పక్కన పెట్టు. అంతటా ఉన్నది ఒకటేనే సంగతిని తన ఫోన్లోకి వస్తే ఇప్పుడు ఇక్కడ నిజమైన నేను దేహంతో తాదాక్ష్యం పొందదు. దానికి అసలు తలంపులు లేవు. ఏదైతే మనం నేను అంటున్నాం అది నిజం కదా, తలంపే. మనం నేను అంటున్నాం కదా, ఒక తలంపే, కానీ అది నిజం కాదు. కానీ మనం ఉదయంలో మన నిజాన్ని తెలుసుకోవడానికి ఈ దేహంతో తాదాక్ష్యం పొందే తలం పడ్డొస్తుంది. కానీ ఏ తలంపైతే, ఏ మూల తలంపైతే నీకు అడ్డొస్తుందో, నీ సాధనని దాని మీద గురి పెట్టవయ్యా. ఆ మూల తలంపుని ఎన్నివాళ్ళు చేయవే నీ సాధనలో. నువ్వు అది చేయటం మానేసి ఏం నీ సాధన చేసినా చెయ్యని వాడితో సమానం. నువ్వు ఏదో మంచి చేస్తే పుణ్యం వస్తుందిగా, అన్ని నిజమే, వ్యవహారిక సత్యాలు అన్ని కూడా వ్యవహారిక సత్యం. కానీ నగ్న సత్యం నీకు అనుభవంలోకి రావాలంటే ఆ మూల తలంపు మీద కనుక నువ్వు సాధన గురి పెట్టకపోతే ఎన్ని సాధనలు చేసినా చెయ్యని వాడుతో సమానం. పుట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు. పాము తలకాయ మీద దెబ్బ పడినప్పుడు పాము చనిపోతుంది, కానీ పుట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు అయ్యా. కానీ సాధన చేస్తున్నావు అనుకుంటాను, ఎన్ని సాధనలు చేసినా నీ సాధన గురి ఎక్కడుంది? మూల తలంపు మీద ఉందా? మూల తలంపుని ఎన్నివాళ్ళు చేస్తున్నావా నీ సాధనలో? చేయటం లేదనుకో, నీ సాధన యొక్క ప్రయోజనం ఏమి లేదు. అమలుగా నీకు ఏమైనా పుణ్యం రావచ్చు, కదా కొంత నిగ్రహం రావచ్చు. నువ్వు ఎవడో నీకు తెలియటానికి నువ్వు వెతకవలసింది శాస్త్రంలో కాదు, ఎక్కడ నీ హృదయంలో వెతకాలి. నీ హృదయంలో వెతికితే నీకు దేవుడు తెలుస్తాడు, శాస్త్రంలో వెతికితే పాండిత్యం వస్తుంది. లోకం ఎటువంటిది, శరీరం ఎటువంటిది, ధనం ఎటువంటిది, పాండిత్యం కూడా అటువంటిది. బలవం చెప్తుంటారు కానీ మీరు బాగా అసలు వదిలేసి పాండిత్యంలో పడ్డారనుకోండి, మరి మీరు దండలేస్తారు, మరి మీరు భోజనాలు పెడతారు, అసలు సున్నాను కూడా. ఒకవేళ మీరు బాగా పెద్ద పండితులు అయితే మీరు చనిపోయాక శ్మశానానికి 100 మంది ఎక్కువ వస్తారు, అసలు సున్నా. అంటే మీరు నేను నేనంటున్నాడు, నేనెవడను, నేనెవడిని అంటున్నారా, నేనెవడని అంటున్నాడు వీడు. ఎవరు అడిగేవాడు అడుగుతాడు, నేనెవడండి, నేనెవడు, నేనెవడని మీరు అంటా ఉంటారు కదా. ఆ ఎవడో సరే సరే విడిగండి, ఎవడో ఆ నేనెవడంటే ఆ నేనెవడని భగవాన్ అడుగుతున్నాడు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఆ నేనెవడో చెప్పమంటావా, దేహంతో కలిసే తలంపుగానే నేను ఆ బుజ్జిగానే నేనంటున్నానయ్యా నేను. ఏమంటే అడిగేవాడు ఎంత సూక్ష్మ బుద్ధి అడుగుతున్నాడు, ఆ చెప్పేవాడు కూడా అంత సటిల్ ఇంటర్తో చెప్తున్నాడు చూడండి, ఆ క్లారిటీ చూడండి. అందుకే మీరు నేనేమన్నా తెలుసుకో, నేనేమన్నా తెలుసు, ఇది పాట అయిపోయింది మీకు వచ్చిన వాడు అందరి దగ్గర. ఆ ఎవడో మాట వదిలేనా, నేనెవడు, నేనెవరు అంటే నేను నేనెవడు, నేనెవడు అంటే నేనెవరని వాడు సూక్ష్మ గుర్తుగాడు. భగవాన్ ఏమన్నారంటే ఆ నేనెవడో చెప్పమంటావా, ఏ తలంపు అయితే నీ దేహంతో కావాల్సి పొందుతుందో ఆ తలంపును తెలుసుకోమని చెప్పడానికి నేనెవడో తెలుసుకోమంటున్నాను అయ్యా. వీడు ఎలా అడిగాడు, ఇంకొకటి ఏమో అడిగాడంటే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అన్నావు అంటున్నావు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఎవడో తెలుసుకోమని అన్నాడు ఇంకొకడు. అప్పుడు భగవాన్ నాడు నువ్వు ఎవడుగా ఉన్నావు, వాడిని తెలుసుకోమని. నువ్వు దేహంగా ఉన్నప్పుడు చైతన్యమే, మనసుగా ఉన్నప్పుడు నువ్వు చైతన్యమే, నువ్వు చనిపోతున్నావు అనుకున్నప్పుడు కూడా చావులేని వస్తువే. నేను నేను తెలుసుకోమంటే అర్థం ఏంటి, నువ్వు ఎవడగా ఉన్నావు వాణ్ణి తెలుసుకోమని. అంటే నువ్వు ఎవడగా ఉన్నావు, ఆత్మగా ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు, చావులేని వస్తువుగా ఉన్నావు, ఆ వస్తువుని తెలుసుకోమని అర్థం. నేను నువ్వు తెలుసుకోమంటే భగవాన్ దగ్గరికి ఒకటి చెప్పాడు, ఈ మధ్య నాకు ఇంటికాడ బాధలు ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. ఏదో ఇంటికాడ ఇంట్లో పేచీలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇంట్లో ఒకరికొకరు పడదు, ఇంట్లో ఇబ్బందులుగా ఉంటున్నాయండి, ఇంట్లో చాలా పేచీలుగా ఉంటున్నాయి, ఇంకే సాధన ఎక్కడ చేయగలమండి మేము, ఇంట్లో పేచీలుగా ఉంటున్నాయి, ఇంట్లో బాధపడుతున్నాం, సఫరింగ్ గురవుతున్నాయని చెప్పాడు. అతను చెప్పింది హృదయపూర్వకంగానే చెప్పాడు. భగవాన్ అతను అర్థం చేసుకున్నాడు, అతన్ని అర్థం చేసుకున్నాడు. భగవాన్ అన్నారు, నువ్వు ఇంటికాడ సంతోషంగా ఉన్నా బాధపడుతున్నా, నీ హృదయంలో నిదానం తెలుసుకోవడం కదా ముఖ్యం. నీ సఫరింగ్ నువ్వు ఇంటికాడ పడే బాధ నీ హృదయంలో నిదానం తెలుసుకోవడానికి సహాయం చేస్తుంటే ఆ బాధ మంచిదే అన్నారు. సాక్రటీస్ అంటాడు, ఇట్ ఈస్ టైమ్ టు డిపార్ట్. సాక్రటీస్ మృష్యం పెట్టి చంపేశారు. మోర్టల్స్ అందరూ ఇమ్మోర్టల్స్ అవరు, మోర్టల్స్ అందరూ ఇమ్మోర్టల్స్ అవరు, ఎవరో కొద్ది మంది అవుతారు ఇమ్మోర్టల్స్. కొంతమంది వాళ్ళు చచ్చిపోయి కూడా బతుకుతూ ఉంటారు, వాళ్ళు చనిపోయి బతుకుతారు. వాళ్ళు ఎందుకు చనిపోతారంటే మన హృదయంలో ఉండటానికి చనిపోతారు, మట్టిలో కలిసిపోవటానికి చనిపోరు. మన శరీరం చనిపోయినప్పుడు మనం మట్టిలో కలిసిపోతాం. కొంతమంది మట్టిలో ఎందుకు కలుస్తారంటే ఆ దేహం అడ్డు రాకుండా, దేహం ఉన్నప్పుడు దేహ మర్యాద ప్రకారం దూరంలో కూర్చోవాలి. కొంతమంది ఎందుకు చనిపోతారంటే ఆ దేహం పోతే మన హృదయంలో శాశ్వతంగా ఉండటానికి చనిపోతారు. అంటే దేహం ఉన్నప్పుడు దేహధర్మం ప్రకారం ఉండాలి. ఆ దేహం గోతులు కప్పెట్టేస్తారు అనుకోండి, వాడు మన హృదయంలో శాశ్వతంగా నివసిస్తాడు, గోతులు ఉన్నాడని మనం అనుకుంటాం. వాడు గోతులు లేడు, మన హృదయంలో నిలబట్టడం కోసం, దేహం కూడా అడ్డు లేకుండా మన హృదయంలో నిలబట్టడం కోసం వాడు గోతులు పాతి పెట్టబడతాడు. వాడిని ఇమ్మోర్టల్స్ అని పిలుస్తారు. మోర్టల్స్ అంటే ఇమ్మోర్టల్స్ అవ్వలేరు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నాడు ఎవడు ఇమ్మోర్టల్ అవ్వలేడు. దేహం చనిపోయినప్పుడు కూడా నేను ఉంటున్నాను అనుకున్నాడు ఇమ్మోర్టల్ అవుతాడు. వాళ్ళని ఇమ్మోర్టల్స్ అంటారు అటువంటి వాళ్ళు. సాక్రటీస్ ఒకడు, సాక్రటీస్ విషయం పెట్టి చంపారు. ఆ విషయం ఇచ్చినప్పుడు సాక్రటీస్ అంటాడు, ఇట్ ఈస్ టైమ్ టు డిపార్ట్, నా దేహం చనిపోయే టైం వచ్చేసింది. ఐ టు డై యూ టు లివ్, మీరు ఉంటున్నారు నేను చచ్చిపోతున్నాను. నాకు ఎవరైతే విషయం ఇస్తున్నారు మీరందరూ ఉంటున్నారు నేను చనిపోతున్నాను. విచ్ ఇస్ బెటర్ గడలో ఉన్నా, మీరు బతుకుండటం మంచిదో నేను చచ్చిపోవటం మంచిదో ఆ ఈశ్వరుడికి బాగా తెలుసు. ఐ టు డై ఉంటుంది ఇక్కడ చెప్తాడు, విచ్ ఇస్ బెటర్ గడలో ఉన్నా, నేను ఇప్పుడు చనిపోవటం మంచిదా ఉండటం మంచిదా ఆ ఈశ్వరుడికి తెలుసు బాగా. భగవంతుడికి ఒక్కడికే తెలుసు, ఒకవేళ నేను చనిపోవటం మంచిదో మీరు ఇంకా బతుకుంటాం మంచిదో అనేది ఎవరికి తెలుసు, ఈశ్వరుడికి. ఈ జడ్జి ఈశ్వరుడే నిర్ణయం చేసేవాడు, ఈశ్వరుడే. ఈశ్వరుడి నిర్ణయం అలా ఉండేది ఒకవేళ ఒక ఆయన ఇంటికాడు ఉండి సఫర్ అవుతున్నాను అంటున్నావు నువ్వు, నీ సఫరింగ్ వల్ల ఆత్మజ్ఞానం నీకు తొందరగా వస్తా, సఫరింగ్ మంచిదే. అది తిలక్ గారి గమ్యం ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం. ఒక ఆయన నేను జైల్లో ఉండటం వల్ల భారతదేశానికి స్వాతంత్రం తొందరగా వస్తే జైల్లో ఇష్టంగా ఉంటాను. అయ్యే ఇక్కడ భగవాన్ చెప్పింది, ఒక ఆయన ఇంటికాడు ఉండి సఫర్ అవుతాను అంటున్నావు, నీ సఫరింగ్ నీకు జ్ఞానం కలగటానికి, నీకు జ్ఞానం రావటానికి సహకరిస్తే ఆ సఫరింగ్ కూడా మంచిదే, అది చెడ్డదేం కాదు. మీరు ఫాలో అవుతున్నారు కదా సబ్జెక్టు? ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందా మీకు? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, క్లారిటీ వస్తుంది కదా మీకు. ఇప్పుడు తెలుగుదారే నా లక్ష్యం అంటే నా లక్ష్యం అది, కానీ నేను జైల్లో ఉంటాను, నా లక్ష్యం తొందరగా నెరవేరుతుంది. నేను జైల్లో ఉంటాను, నా ఇష్టంగానే ఉంటాను, అయిష్టంగా ఉండను. ఇది ఇక్కడ భగవాన్ చెప్పేది, నేను ఇంటికాడ ఉండి బాధలు పడుతున్నాను అంటున్నావు, నీ బాధలు నీకు జ్ఞానోదయం కలగటానికి సహకరిస్తే ఆ బాధ నీ ఇష్టంగా అనుభవించవచ్చు. మన చైతన్య స్థాయి పెరగాలంటే, జ్ఞానోదయం వేగంగా రావాలంటే, కల్చర్డ్ పీపుల్ తోటి నోబుల్ పీపుల్ తోటి స్నేహాలు చేయాలి. హైలీ కల్చర్డ్ పీపుల్ తోటి స్నేహం చేయాలి అంటే మనకంటే ఎక్కువ బుద్ధిమంతులతోటి, మనకంటే ఎక్కువ చైతన్య స్థాయి ఉన్న వాళ్ళతోటి, మనకంటే ఎక్కువ సౌహృదమైన వాళ్ళతోటి మనం స్నేహం చేస్తే మనకి ఏ ఆలోచనలు ఉన్నాయా, మనకి ఏ తలంపులు అడ్డొస్తున్నాయి కదా ఈశ్వర అనుభవానికి, ఆ తలంపులు మనకి తెలియకుండా పోతాయి. ఎలా పోతానంటే, సిఎస్ సిఆర్ అని ఇద్దరు ఉన్నారు. సిఆర్ అంటే సి రాజు అప్పడతారు, సి అంటే సుబ్రహ్మణ్యం, సి సుబ్రహ్మణ్యం. ఆయన ఈ ఆహార సంస్థ స్థాపించిన వాడు, ఫుడ్ మినిస్టర్ చేశాడు, గవర్నర్ చేశాడు, మద్రాస్ స్టేట్కి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు 10 ఇయర్స్. ఆయన ఈ మధ్యనే చనిపోయాడు, 90 ఏళ్ళు బతికాడు, ఈ మధ్యనే చనిపోయాడు. చనిపోయే ముందు ఒక ఆర్టికల్ రాశాడు, చనిపోయే ముందు ఇంకో ఒక నెల ముందు చనిపోతాడు అన్నారు. నా చిన్నతనంలో మాట్లాడితే కోపం వచ్చింది, ఇంట్లో కోపం వచ్చింది, బళ్ళో కోపం వచ్చింది. బళ్ళో నేర్చారంటే కోపం వచ్చింది, ఇంటికాడ అమ్మ ఏదనంటే కోపం వచ్చింది, పెళ్ళి అయ్యాక భార్య మీద కోపం వచ్చింది. పెళ్ళి అవ్వకముందు అమ్మ మీద కోపం, పెళ్ళి అయ్యాక భార్య మీద కోపం, చదువుకున్నంత కాలం మేస్టర్ మీద కోపం. చదువు బాగానే చదివాడు కానీ కోపం వచ్చేసాడు తొందరగా, కానీ ఆ కోపం తగ్గించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నాకంటే ఎక్కువ చైతన్య స్థాయి ఉన్న వాళ్ళతోటి, నాకంటే సౌరమైన వాళ్ళతోటి, నాకు పూర్వజన్మ నేను పూర్వజన్మలో నేను చేసుకున్న సంస్కారాన్ని బట్టి వాళ్ళతోటి నాకు స్నేహాలు అబ్బాయి. మహాత్మా గాంధీ, రాజాజీ పటేల్, రాజేంద్ర ప్రసాద్, నోబుల్ సోర్స్, అడ్వాన్స్ సోర్స్, జెప్పి, వాళ్ళందరితోటి మామూలు నాకు స్నేహాలు కలిగినాయి. వాళ్ళందరితోటి నాకు స్నేహాలు వచ్చాయి. వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను. వాళ్ళని చూసి ఎందుకు గర్వపడుతున్నానంటే, నాకు జ్ఞానోదయం కలగటానికి ఏ వాసన పడ్డ వస్తున్నాయి నాకు తెలియకుండా వాళ్ళు తెలియ సహవాసం వల్ల పోయింది. కొంతమందిలో ఎంతో సభ్యత ఉంటుంది, మాట్లాడితే సభ్యతగా మాట్లాడతారు, మాట్లాడితే సంస్కారంగా మాట్లాడతారు. ఆ మాటలో సభ్యత ఉంటుంది, మాటలో సంస్కారం ఉంటుంది, మాటలో నాగరికత ఉంటుంది. వాళ్ళతోటి నాకు దైవికంగా నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మలు ఏమిటి, వాళ్ళతోటి నాకు సహవాసాలు వచ్చినాయి అంటే ఈ చిరు కోపం, మాట్లాడితే కోపం, చిరాకు, ఇవన్నీ నేను ప్రయత్నం చేసి పోగొట్టుకోలేదు, వాటంతటే రాలిపోయింది. ఆయనకి భారతరత్న అని టైటిల్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నిజంగా భారతరత్న అయ్యాను. బాహ్యంగా నేను చేసిన దేశానికి నేను చేసిన సేవను బట్టి, దేశానికి నేను చేసిన మేలుని బట్టి నాకు భారతరత్న ఇచ్చారు. అది ముఖ్యం కాదు, లోపల కూడా రత్నాన్నే. ఆ లోపల రత్నాన్ని ఎలా అయ్యానంటే, నేను సాధన చేసి అవ్వలేదు, నేను సాధన చేసి అవ్వలేదు. నాకంటే హైలీ అడ్వాన్స్డ్ సోల్స్, కల్చర్డ్ సోల్స్, నోబ్లెస్ట్ సోల్స్ వాళ్ళతో సహవాసం, నేను పూర్వజన్మలో చేసుకునే పుణ్యాన్ని బట్టి వాళ్ళతో సహవాసం నాకు అడ్డింది. అవ్వటం వల్ల ఇంటర్నల్గా బాగుపడ్డాను, అడ్వాన్స్డ్ సోల్ని అయ్యాను. అంటే నువ్వు ఇలా ఉండాలనుకోవద్దు, అలాగ ఉండాలనొద్దు, ఇలా ఉండాలని అనుకోద్దు. నీకు టైం లేదు, నీ శరీరానికి చావు వచ్చేస్తుంది. నేను లగేజ్ సర్దుకోలేదంటే రైలు ఆలస్యం ఎలా వస్తుంది? రైలు వచ్చే టైంకి రైలు వచ్చేస్తుంది, లగేజ్ సర్దుకోలేదంటే నీకోసం రైలు ఆగుతుంది, వెళ్ళిపోతుంది. మీరు ఎవరో మీరు తెలుసుకోకుండా ఇలా ఉంటాం అలా ఉంటాం అంటే ఈలోపు దేహానికి చావు వస్తుంది, బయటకు పోతారు. ఎంతసేపు ఉంటారు మీరు? మీరే ఉంటాం మానేసి అలాగా ఇలాగా ఎంతకాలం ఉంటారు మీరు? ఈ గొడవ వదిలేయండి. మీరు ఇలా ఉన్నాం, అలాగ ఉన్నాం, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏమో అనుకోవద్దు. చూడండి అవన్నీ తలంపులు, అవన్నీ వదిలేయండి, అవన్నీ వదిలేయండి. మీ తలంపులు ఇలా ఉండాలని అనుకోవద్దు, అలా ఉండాలని అనుకోవద్దు. దానివల్ల మీకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, కాలం ఖర్చు అయిపోతుంది. మీరు ఎలా, మీరు ఏం చేయాలంటే, ఈ శరీరమే నేననే తలంపుని చూశారు. దానికి రూపు లేకుండా చేయటానికి ప్రయత్నం చేయండి. ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకోద్దు. ఇలా ఉండాలనుకుని చెప్పేది దొంగనేనే, అలా ఉండాలని చెప్పేది దొంగనేనే. ఆ దొంగనేని యొక్క రూపు మారిస్తే కానీ ఆ దొంగనేనికి ఒక రూపం ఉంది. అది అసలు ఆత్మకు రూపం లేదు, ఆత్మకి రూపం లేదు. మీకు రూపం అంటే ఇష్టం కాబట్టి ఆత్మకు రూపం లేదు కాబట్టి అది మంచిదైనా తెలుసుకోవడానికి మీరు ఇష్టపడటం లేదు. ఏం లాజిక్తో చూడండి, ఆత్మకు రూపం లేదు, ఆత్మను తెలుసుకోవాలని బుద్ధి పుట్టడం లేదు మీకు. ఇంచు దానికి రూపం లేదు, మీకు రూపం అంటే ఇష్టం. ఆ రూపం లేదు మీకు ఇష్టం, ఎవరు కలగ చేస్తున్నారు? దేహంతో ఏ తలంపు అయితే తాదాత్మ్యం పొందుతోంది ఆ తలంపే మీకు దేహం మీద ఇష్టం కలిగిలే చేస్తుంది. దేహంతో ఏ తలంపు అయితే తాదాత్మ్యం పొందుతుందో దాని రూపు మీరు మారిస్తే కానీ, దాని రూపు మీరు డిస్ట్రాయ్ చేస్తేనే కానీ, దాని రూపు మీరు తొలగిస్తేనే కానీ రూపం లేని ఆత్మ మీకు తెలియదు అయ్యా. ఎవరో బాగా పండితులు ఉన్నారు అలా ఉంటే బాగుండు, ఎవరో ధనవంతులు కనిపిస్తున్నారు అనుకోండి మీకు అలా ఉంటే బాగుండు, ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు అనుకోండి అలా ఉంటే బాగుండు అని దొంగనే ఏం చేస్తున్నట్టు దాని విచారణలోకి రానివ్వకుండా దాన్ని వంక మనం చూడకుండా ఇలా ఉండు అలా ఉండని ఇలా చెబుతూ ఉంటుందట. ఈ లోపల శరీరానికి సాగు వచ్చేస్తున్నట్టు ఆ సైతాన్ సైతాన్ లాగా ఉంటుందట. సబ్జెక్ట్ ఎంత లోతులకెళ్ళి ఎంత అంటే మనం ఏ లేకుండా ఎవరి గుహలో తీసుకెళ్ళటం కోసం మాట అనుగ్రహం, ఆ చూపు అనుగ్రహం. ఏదో పన్నెండు మాట్లాడటం కాదు, ఇది అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్. నీ హృదయంలో దేవుడు ఎలా ఉంచాడు, అలా ఉంటాడా, ఎలా ఉంటాడా, ఎలా ఉంటాడు, ఆ గొడవల్లోకి వెళ్ళకండి. ఆ గొడవలు సృష్టించింది కూడా దొంగనేనే. అంటే ఎంత మెరుకుగా చెప్తున్నాడు చూడండి, నీ హృదయంలో ఒక దేవుడు ఉన్నాడు, వాడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడా, ఎలా ఉంటాడా, అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు, ఇలా ఇటువంటి తలంపుల్లోకి వెళ్ళకండి, ఇటువంటి సంకల్పాల్లోకి వెళ్ళకండి, మీరు దారి తప్పిపోతారు. ఆ నిజాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎలా ఉందో మీకు ఎరుకులోకి వస్తుంది. ఆ నిజాన్ని మీరు తొలగించుకోలేరు అనుకోండి, మీరు ఊహించినట్టుగా అది ఉండదు. మరి ఈ నిజాన్ని తొలగించాక అది ఎలా ఉందో అలా మీకు తెలియబడుతుంది. అయ్యో నీ ఊహకు అందదు, ఆ ఊహ నిజాన్ని ఊహిస్తుంది. నిజాన్ని యొక్క ఊహలకు అందదు, నిజాన్ని తొలగించుకున్నాక ఆ వస్తువు మీకు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. దాని గురించి ఊహించడానికి ప్రయత్నం చేయకండి, దాని లగ ఉండటానికి ప్రయత్నం చేయండి. మనసు ఎటు చెబితే గంతేయక నువ్వు మనసు యొక్క మూలంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయి. మనసు యొక్క మూలంలోకి వెళితే అసలు మనసు అనేది నేనే లేదని సంగతి నీకు అర్థమవుతుంది. మనసు మూలంలోకి వెళ్ళాకట్నే మీరు నిర్వహించుకోవడానికి మనసు అంటే ఒకటి మెలగదు మీకు. మనో వ్యాపారం పెంచుకోకండి, ఏదైనా అవసరమైనప్పుడు మాట్లాడచ్చు. మీ పని అయితే మీరు చూసుకోండి, ఇతర గొడవల్లో మీరు ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీరు చేసుకునే పని కూడా నిర్మలంగా చేసుకోండి, ఆడంబరం లేకుండా చేసుకోండి. ఆడంబరం అజ్ఞానాన్ని పెంచుతుంది, నిరాడంబరం అజ్ఞానాన్ని తగ్గిస్తుంది. మీరు జీవితంలోంచి ఎక్కడ పారిపోక్కర్లేదు, జీవితంలోంచి ఎక్కడ పారిపోక్కర్లేదు. నువ్వు సాధన చేసుకోవడం ముఖ్యం. నువ్వు సాధన నువ్వు ఇంటికాడ నుండి చేసుకున్నా, అరణ్యంలో చేసుకున్నా, కాశీలో చేసుకున్నా, అరుణాచలంలో చేసుకున్నా, నువ్వు సాధన చేసుకోవటం చాలా ముఖ్యం. సాధన ముఖ్యం, నీ శరీరం ఎక్కడుండి చేసుకుంటాం మరి ముఖ్యం కాదు, నువ్వు చేసే సాధన ముఖ్యం. నీ శరీరం ఇంటికాడ ఉండొచ్చు, అరణ్యంలో ఉండొచ్చు, ఆశ్రమంలో ఉండొచ్చు, అది ఎక్కడ ఉండదని ముఖ్యం కాదు. సాధన చేసేప్పుడు కొంత బాధ ఉండొచ్చు. అరవింద్ ఘోష్ చెప్తాడు, ఇట్ ఈస్ ది డార్కెస్ట్ నైట్స్ దట్ ప్రిపేర్స్ ది గ్రేటెస్ట్ డాన్స్. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఏదో గంట వెలుతురు వస్తుంది. అదే సాధన చేసేటప్పుడు ఎంత పోరాటం మీరు పడ్డా, ఎంత విసుగు మీరు పడ్డా, సాధన పేరు మీద ఎంత బాధపడ్డా, మీకు జ్ఞానోదయం అనేది కలిగాక ఆ సాధన పేరు మీద మీరు పడ్డ బాధ అంతా మర్చిపోతారు. నువ్వు అన్నం తింటున్నా, లేదా కూర్చుంటున్నా, నుంచుంటున్నా, నువ్వు పోగొట్టుకోవాల్సింది ఏదో దాన్ని మర్చిపోవద్దు. ఆ దొంగనే మర్చిపోవద్దు, దాన్ని తొలగించుకునే ప్రయత్నం. ఆ దాన్ని మిస్ అవ్వద్దు. నువ్వు నడవచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, మౌనంగా ఉండొచ్చు, కానీ దాన్ని తొలగించుకునే ప్రయత్నం మటుకు దాని మీద గురి ఇడిచి పెట్టకు. నువ్వు కొట్టే దెబ్బ సాధారణ పేరు మీద నీ దెబ్బలని ఆ నిజ్జానేని మీద పడాలి. ఇది మార్గం, భక్తుల మార్గం. నేను గుమ్మడూరులో చెప్పుకున్నాను కదా, భక్తుల మార్గం ఏంటి, నువ్వు ప్రేమించు దేవుణ్ణి సర్వేశ్వరుని. హృదయంలో ఉన్న నివాసిని, హృదయ నివాసి ఎవడాడు, హృదయ నివాసిని ప్రేమించు, 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 ప్రేమించు. లవ్ హిమ్ ఆల్వేజ్, లవ్ హిమ్, మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్, ప్రేమించు, ఆల్వేజ్ లవ్ హిమ్ అని. అదే ప్రేమించి ప్రేమించి ఎంతవరకు ప్రేమిస్తామంటే అలా దొంగనేననేది ఒకటి ఉందనే మీరు పూర్తిగా మరిచిపోయే స్థితి వచ్చేవరకు ప్రేమించు. అది భక్తి మార్గం, ఇది విచారణ మార్గం, అది భక్తి మార్గం. మీరు ఎలా చెప్పండి, నేను ఎలా చెబుతా ఉంటున్నారు భక్తులు. లవ్ హిమ్ ఆల్వేజ్ లవ్ హిమ్, ప్రేమించండి ప్రేమించండి, అంటే పైస ఓటా కాదు, రెండు పైసల ఓటా కాదు. ఈ నిజానీ అసలు మీకు జ్ఞాపకం రాకూడదు. అలా ఈశ్వరుని ప్రేమించండి. ఈశ్వరుని ప్రేమించగా ప్రేమించగా ప్రేమలో నిజానీ మీకు తెలియకుండా కరిగిపోవాలి. అలాగైనా నిజానీ పోతుంది, ఇలాగైనా నిజానీ పోతుంది. మీ పద్ధతి కంటే మరి సేఫెస్ట్ సైడ్ అంటున్నారు వాళ్ళు. మీది కోతి మార్గం, మాది పిల్లి మార్గం. భక్తులు ఏమంటున్నారంటే మీది కోతి మార్గం, మనల్ని కోతులు అంటున్నారు వాళ్ళు. మీరు కోతులు, మేము పిల్లలు. మీదేమో కోతి మార్గం, మాది పిల్లి మార్గం. అంటే కోతి మార్గం అంటే ఏంటంటే మన మార్గం జ్ఞాన మార్గం, కోతి మార్గం అంటున్నారు. అంటే కోతి మార్గం అంటే ఏంటి, కోతి ఏం చేస్తుందంటే చిన్నపిల్ల కోతి పట్టును అంటిపెట్టుకుని ఉంటుంది. కోతి ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి గంతులు వేస్తూ ఉంటుంది. గంతులు వేసినప్పుడు పిల్ల అజాగ్రత్తగా ఉందనుకోని కింద అడిపోతుంది. న్యాయ మార్గం కోతి మార్గం అంటే మనం అందరం కోతులు అంటుంది. భక్తుల మార్గం ఏంటి, పిల్లి మార్గం. భక్తుల మార్గం ఏంటి, పిల్లి మార్గం. పిల్లి ఏం చేస్తుందంటే బిడ్డ అజాగ్రత్తగా మా పర్లేదు, పిల్లి పిల్లలు పిల్లి నోట్లో పెట్టుకుంటుంది. ఆ డెస్టినేషన్ ఎక్కడ తీసుకెళ్ళాలో అది తీసిపోక పిల్ల అజాగ్రత్తగా ఉన్నా పర్లేదు, తల్లి జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి. అంటే మా విషయం అంతా పెరుమాళ్ళే చూసుకుంటాడు. మాది పిల్లి మార్గం, మీదేమో కోతి మార్గం. కానీ మాకు మీకు తేడంటే మేము కొంచెం అజాగ్రత్తగా ఉన్నా పర్లేదు, మాకంటే మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు కష్టం కష్టం అనుకుంటే పని ఎంతకాలం చేయగలము? నిజంగా కష్టపడి చేసేవాళ్ళు అది కష్టం అని అనుకోరు. కష్టం అనుకుంటే అది చెయ్యలేము నా పని. అయితే నీకు ఆ కర్మఫలం అందుబాటులోకి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో, ఆ పని చేసేటప్పుడు కూడా అంత సంతోషంగా ఉండాలి. అది గీతలో చెప్పిన రహస్యం అంటే కూడా అదే. భగవద్గీతలో చెప్పిన టీచింగ్ అంతా కూడా అదే. అంటే కర్మఫలం వచ్చినప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుంది, కర్మ చేసేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఏం చెప్తున్నాడండి టీచింగ్? నువ్వు చీకట్లో ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకుంటున్నావు? చీకట్లో ఉన్నావు అనుకుంటున్నావు, అహంభావంలో ఉన్నాననుకుంటున్నావు, దుఃఖంలో ఉన్నాననుకుంటున్నావు, అశాంతిలో ఉన్నాననుకుంటున్నావు. అశాంతికి అతీతమైన స్థితి, దుఃఖానికి అతీతమైన స్థితి, చావులేని స్థితి. ఆ వెలుగు రేఖ, ఆ కాంతి రేఖ, ఆ జ్ఞాన రేఖ నీ హృదయంలోనే ఉందవయ్యా. నీ హృదయంలోనండి. ఇట్ ఇస్ బీ అండ్ సారో, ఇట్ ఇస్ బీ అండ్ స్ట్రగుల్, ఇట్ ఇస్ బీ అండ్ రీబర్త్, ఇట్ ఇస్ బీ అండ్ మార్టాలిటీ. ఆ రేఖ, కాంతి రేఖ, ఆ శాంతి రేఖ, ఆ వెలుగు రేఖ, ఆ లైన్ ఎక్కడుంది? నీ హృదయంలోనండి. అక్కడికి వెళ్ళామనుకో, ఇట్ ఇస్ బీ అండ్ మార్టాలిటీ, ఇట్ ఇస్ బీ అండ్ సారో, ఇట్ ఇస్ బీ అండ్ స్ట్రగుల్, ఇట్ ఇస్ బీ అండ్ రీబర్త్. ఆ రేఖ, వెలుగు రేఖ ఎక్కడ ఉంది? ఎక్కడో ఎంతో దూరంలో ఉంది అనుకుంటున్నామేమో, ఇక్కడ నీ హృదయంలోనే ఉంది. నీ లోపల ఉన్న దుఃఖాన్ని, నీ లోపల ఉన్న చీకటిని ఓవర్కమ్ చేయడానికి ఎంత దూరం వెళ్ళిపోక్కర్లేదు. నీ హృదయంలోకి వెళితే చాలు. నీ చీకటిని ఎస్కేప్ అవటానికి, అశాంతిని ఎస్కేప్ అవటానికి, దుఃఖాన్ని ఎస్కేప్ అవటానికి ఎంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆ రేఖ నీ హృదయంలోనే ఉంది. ఆ రేఖలోకి వెళితే నీ దుఃఖాన్ని దాటిపోతావు, అశాంతిని దాటిపోతావు, పునర్జన్మను దాటిపోతావు, ఈ మోర్టాలిటీని దాటిపోతావు. ఆ రేఖ, వెలుగు రేఖ, శాంతి రేఖ, కాంతి రేఖ ఎక్కడుంది? నీకు అత్యంత సమీపంలో నీ హృదయంలోనూ ఉంది. ఆ రేఖ ఎలా ఉంది? ఆ రేఖ దగ్గరకు నువ్వు చేరుకున్నావనుకో, ఆ కేంద్రం దగ్గరికి చేరుకున్నావనుకో, ఏది దుఃఖంతో ఉండదు. ఇట్ ఇస్ బీ అండ్ సారో, ఇట్ ఇస్ బీ అండ్ మార్టాలిటీ, ఇట్ ఇస్ బీ అండ్ రీబర్త్. నీ కోణాలలో సబ్జెక్ట్ని చూపిస్తున్నాడు చూడండి. నీ దుఃఖ సముద్రాన్ని దాటానికి ఏమైనా వేలాది మైళ్ళు వెళ్ళాలనుకుంటున్నాయేమో. నీ హృదయంలో ఒక రేఖ ఉంది, అక్కడ చేరుకున్నటువంటి నీ దుఃఖ సముద్రం అంతా కరిగిపోతుంది. మార్టాలిటీ పోతుంది, ఇమ్మోర్టల్ స్టేట్కి పొందుతావు. ఆ ఇమ్మోర్టల్ స్టేట్ పొందిన వాడు మనం అనుకుంటా ఉంటున్నాను, గోతులు కప్పెట్టేస్తున్నాం, గోతులు కప్పెట్టేస్తున్నాం. అది గోతులో ఉండేటట్టు మన హృదయంలో ఉంటాడట, శరీరం కూడా అడ్డు లేకుండా ఉంటాడు. అది ఇమ్మోర్టల్ స్టేట్. నీ కాంతి రేఖ, నీ శాంతి రేఖ నీ హృదయంలోనే ఉంది. ఆ రేఖ నువ్వు అందుకున్నావనుకో, నీ చేతికి ఆ రేఖ అందిందనుకో, నీ అశాంతి, నీ దుఃఖం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడనుకోండి, చీకటి ఉంటుందే? ఉండదు. ఆ కాంతి రేఖ నువ్వు చేరుకున్నాడు, ఇప్పటికి ఇంకా నీకు చీకటి అనేది లేనే లేదు, దుఃఖం అనేది లేనే లేదు. నీ పనేది నువ్వు శ్రద్ధగా చేసుకో. నీ పనేది నువ్వు భగవంతుడు నీకు ఏ పని అయితే పురమాయించాడు ఆ పనిని శ్రద్ధగా చేసుకో. కానీ అహంకారాన్ని కలగ చేసుకునే ఒక మనసుని కలగ చేసుకునే ఒక ఇది పరిశోధించాలి. లోపల విచారణది ఈ పని అంతా లోపలే చేయాలి, బయట చేసేది కాదు. ఈ పని అంతా ఎక్కడ చేయాలి? లోపలే చేయాలి, బయట చేసేది కాదు. ఎంక్వైరీ ఎక్కడ చేయాలి? లోపల చేయాలి. ఎంక్వైరీ ఎక్కడ చేయాలి? లోపల చేయాలి. అంటే బుద్ధికి ఎంతో కొంత పవిత్రత ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. ఏకాంతవాసం సహవాసం ఉపవాసం. కొంచెం ఏకాంతవాసం కూడా మనకి జీవితంలో రోజు గంట సేపు ఏకాంతంగా ఉండటం కూడా మంచిది. అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మన మనసులో ఏంటో మనకి, మన మనసులో ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేయటం మంచిదే. ఇంచంటే స్టమక్ రెస్ట్ ఉంటుంది. ఏకాంతవాసం సహవాసం ఉపవాసం. ఆ సహవాసం వల్ల ఏంటంటే వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యం అంటాడు, నేను సహవాసం, నేను చేసిన సాధన తక్కువే, నేను చేసిన స్నేహాల వల్ల ఎక్కువ బాగుపడ్డాను. ఎంత బాగుపడ్డానంటే భారతరత్న అయిపోయాను. ఆయన జపాలు ఏం చేయలేకట్టండి, సహవాసాల వాళ్ళు ఎలా అయిపోయేటట్టండి, భారతరత్న అయిపోయాను. అంటే బాహ్యంగా నేను చేసిన పనిని బట్టి, బాహ్యంగా చేసిన నేను దేశానికి చేసిన సేవను బట్టి నాకు భారతరత్నం ఇచ్చారు. దాన్ని బట్టినే సంతోషం పెద్ద ఉబ్బుపోవటం లేదు, కానీ లోపల కూడా రత్నాన్ని అయ్యాను. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అలా మీ ఇంటికాడ చేసుకునే పనులు మట్టికి జాగ్రత్తగా చేసుకోండి. పని చేసుకుంటూ మీరు జ్ఞానం సంపాదించాలి. సడన్ గా మీరు చేసుకునే పని మానేస్తే మీకు జ్ఞానం రాదు, సోమరతనం వస్తుంది. జాగ్రత్తగా పని చేసుకుంటూ ఆత్మ జ్ఞానం సంపాదన చేయాలి. పని విడిచిపెట్టకూడదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా. నువ్వు కొండలాగా కనిపిస్తున్నావు, గుట్టలాగా కనిపిస్తున్నావు, కానీ దయా సముద్రుడు. మామూలుగా మాంసంతో తయారు చేయబడిన నేత్రాలకు నువ్వు కొండలాగా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు. లోపల నేత్రంతో మూడో నేత్రంతో చూస్తే నువ్వు దయా సముద్రుడే. మాంసంతో తయారు చేసిన నేత్రాలకి నువ్వు కొండవు. ఆ జ్ఞాననేత్రంతో చూసినప్పుడు, మూలనేత్రంతో చూసినప్పుడు తెలుస్తుంది దయాసముద్రుడు. నువ్వు జ్ఞాపకం వస్తే నేను ఇక్కడికి వచ్చానా, నువ్వు జ్ఞాపకం రాకుండా నేను ఇక్కడికి వచ్చేసానా. నువ్వు జ్ఞాపకం తీసుకొచ్చినప్పుడు ఎవడు నువ్వు లేకదా, కానీ ఆయనే ఇంక లేకుండా చేసేసుకుంటున్నాడు. ఇక్కడ ఎత్తికడ చూడండి, సబ్జెక్ట్లో ఎత్తికడ చూడండి. అరుణాచల, నువ్వు నేను జ్ఞాపకం వస్తే నేను ఇక్కడికి వచ్చానా, నువ్వు జ్ఞాపకం లేకుండా ఇక్కడికి వచ్చానా. ఆ స్మృతి నాకు ఎవరు కలగజేశారు, స్మృతి వస్తే కదా నేను ఇక్కడికి వస్తా. ఆ స్మృతి నాకు ఎవరు కలగజేశారు, నువ్వే కలగ స్మృతి కలగజేసిన వాడు నువ్వే, తీసుకొచ్చిన వాడు నువ్వే, స్వరూపం ఇచ్చిన వాడు నువ్వే, ఇంకా నేను ఎక్కడ ఉన్నాను, నన్ను నాకు కాకుండా చేసేసావు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవుని అంటే ఏంటి సబ్జెక్టు ఫైనల్ గా చెప్పి వదిలేస్తున్నాడు. ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలో అందుకుంటామని సబ్జెక్ట్ మటుకి క్లియర్ గా చెప్పు వదులుతున్నాడు. మనం అందుకోలేకపోవచ్చు. జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా కల్పించమడు. జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా బ్రహ్మమేందు కల్పితములే. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు మారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఆయన పని అది, ఆయన పని అది అహంభావం తొలగించ, దేహాభిమానాన్ని తొలగించడం ఆయన పని. ఇక టైం కోసం చూస్తున్నాడు అంతే. ఆయన పని అది, అది ఆయన డ్యూటీ. అది ఏంటది? అది ఆయన డ్యూటీ. నువ్వు నీ పని అదే అని ఇతరులకి చెబుతావు, మాకుంటుంది. ఇతరులకు ఎవరికి చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టమైన పని చేస్తున్నాను కాబట్టి నేను క్షమించి ఆశీర్వదించు. ఈ పని అది అజ్ఞానం, జీవుడు యొక్క అజ్ఞానాన్ని తొలగించడమే పని. జీవుల్లోంచి జీవుల్లోంచి అజ్ఞానాన్ని తీసేసారు, అర్జునుడు అయిపోతాడు. ఆ ముసుగు తీసేస్తే చాలు, ఆ జీవత్వాన్ని ముసుగు తీసేస్తే చాలు, పడేదేమి. అరుణాచల శివ
అరుణాచల.
ఇలా భగవాన్ చెప్పింది మనం ఏమిటి మర్చిపోకూడదు. లోకంలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు, అలా ఉందాం ఇలా ఉందాం అలా ఉందాం, ఆ గొడవలోకి వెళ్ళాలి. అలా ఉందాం ఇలా ఉందాం ఎవడైతే అంటున్నాడో వాడి మీద నీ సాధన గురించి గురి పెట్టండి. అది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అసలు లోకం వైపు మనం ఎవరు చూడమన్నారు? మీ వాసన ఉంది కాబట్టి చూస్తున్నారు. అది మిమ్మల్ని ఎవరు చూడ లోపల పరమాత్మ మిమ్మల్ని ఏమైనా చూడమని చెబుతున్నాడా? మీ వాసన ఉంది కాబట్టి చూస్తున్నారు. ఎవరు చూడమన్నాడు మిమ్మల్ని? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నువ్వు నేను అనగా నువ్వు కూడా అనుకుపో, నేను కూడా అనుకుపోతాను. ఈ జీవుడు దేవుడితో చెబుతున్నాడు, నువ్వు కూడా అనుకుపో, నేను కూడా అనుకుపోదాం ఒకే స్రవంతిలో. ఇంకా ఆడే అనుకుపోతే ఈడు అనుకుపోతే ఏమంటే ఆనంద స్రవంతి, ఆనంద స్రవంతి ఆనందమే. వాడే అనుకుపోతే వీడు అనుకుపోతే ఇంకా అక్కడ ఉన్నది ఏంటి ఆనందమే. నేను అనుకుపోతే నువ్వు కూడా అనుకుపో, ఇద్దరం కూడా అనుకుపోదాం. నువ్వు నేను అనగా నిత్య ఒక నువ్వు నేను అనుకుపోతాను అనుకో, ఏమవుతుంది? ఆనందంలో ఉండిపోతుంది. నువ్వు నేను అనగా అది మామూలు ఏదో అరగంట గంట ఉండే ఆనందం కదా, నిత్యానందం అంటుంది. పెర్రమనెంట్ బ్లిస్, అన్బ్రోకెన్ బ్లిస్, నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ద్రౌపదితోడు కృష్ణుని చెప్తాడు. ద్వారకావాసాన్ని పిలిచావు కానీ హృదయవాసాన్ని పిలవలేదు, అందుకే నేను రావటం లేట్ అయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే,